వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతీ హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదావపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. హరి ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శివం అన్న శబ్దానికి కళ్యాణము మంగళము శ్రీయము భద్రము అని పేరు. ఈ నాలుగు మాకు అక్కర్లేదనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ మనుష్యులు ఉండరు. ఎందుచేత అంటే ఎవరికి తెల్లవారి లేస్తే శుభం అక్కర్లేదు, ఎవరైనా సరే మాకు శుభం కావాలి అని కోరుకునేవాళ్ళే. ఎవరు మాకు మంగళం అక్కర్లేదనేవాళ్ళు, ఎవరు మాకు భద్రం అక్కర్లేదనుకునేవాళ్ళు, ఎవరు మాకు శ్రేయస్సు అక్కర్లేదనుకునేవాళ్ళు, అందరికీ కావాలి. అది ఇయ్యగలిగినటువంటి వాడు ఎవరున్నారో వాడికి శివ అని పేరు. ఆ శివస్వరూపం మూడు రకాలుగా ఉంటుంది. అదే ఒకటి ఈకంటి చేత దర్శనం చెయ్యడానికి వీలు లేనటువంటి స్వరూపం. అది కేవలం జ్ఞానము చేత మాత్రమే గుర్తెరుగబడేది. అది చైతన్య స్వరూపమై అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపం. అది ఆ చైతన్యము లేనినాడు అసలు ఆ చైతన్యము తప్ప వేరొకటే ఉంది కనుక ఆ చైతన్యము చేత సమస్త జగత్తు ఆవరింపబడి ఉంటుంది. ఇంకా రెండవది సాంబశివ స్వరూపం. మనకి తల్లిదండ్రులు ఎలా ఈకంటితో దర్శనం చేయడానికి వీలైనటువంటి స్వరూపంతో మనం ప్రతిరోజు దర్శనం చేసి ఆనందం అనుభవిస్తున్నామో అలా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని పార్వతీ పరమేశ్వరులై జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి చెప్పినట్టుగా ఈ జగత్తుకి తల్లిదండ్రులై ఆ సాంబ సదాశివ స్వరూపంతో రెండవది ఉంటుంది. ఇంకా మూడవ స్వరూపం అటు శుద్ధ చైతన్యమై అంతటా ఆవరించినది కాదు. సగుణ నిర్గుణాసాత్ ద్విధా ప్రోక్త మనీషుభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటారు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అలాగే సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమహ అంటారు శంకరాచార్యుల వారు వేదాంతడిండిమంలో. అలా నిరాకారమైనటువంటి పరబ్రహ్మము సాకారమై సగుణముగా కనపడుతుంది. అది సాంబశిద సాంబ శివస్వరూపం. అటు సాంబశివస్వరూపము కాక ఇటు అంతటా నిండిపోయినటువంటి చైతన్యము స్వరూపము కాక మధ్యలో ఒక రూపం ఉంటుంది. ఆ రూపమునకే లింగస్వరూపము అని పేరు. అది దాన్ని అరూపరూపి అని పిలుస్తారు. అరూపరూపి అని ఎందుకు పిలవవలసి వచ్చింది అంటే దానికి రూపం ఉన్నదా? అక్కడ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు, అక్కడ ఏమున్నది? కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారా? మీరు ఈ వెనక దేవాలయంలో వెంకటేశ్వరుడి గుడిలోకి వెడితే కరచరణాదులతో కూడినటువంటి మూర్తి కనపడతారు. మీకు ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి శివస్వరూపం ఏమైనా ఉందా? లేదు. పోనీ అలాగని అసలు ఏ స్వరూపము లేకుండా ఉందా? అలాగా లేదు. ఒక చిన్న పీఠం అంబమయం సర్వం శివలింగైస్తే చిన్మయం అంటారు. అలా ఆ పీఠముతో కూడి చిన్మయముతో కూడినటువంటి లింగస్వరూపం ఒకటి ఉన్నది. కాబట్టి అసలు ఏమీ లేదు అందామా? కుదరదు. ఉన్నది అందామా కరచరణాదులతో? కుదరదు. ఈ రెండూ కాకినటువంటి స్వరూపంతో ఉన్నటువంటిది ఏదో దానికి అరూపరూపి అని పేరు. అది లింగస్వరూపం. ఈ లింగస్వరూపం గురించి రుద్రాధ్యాయ ప్రారంభంలో ఒక అందమైన మాట ఒకటి చెప్పారు. అది ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అన్నారు. అది జ్యోతిస్ఫాటిక లింగ అన్నారు. అది జ్యోతిర్లింగం. మనం జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు అంటుంటాం. జ్యోతి అంటే అపారమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సు కంటిని తొందరగా ఆకర్షిస్తుంది. ఆ తేజస్సు ఎప్పుడు జ్యోతి యొక్క స్వరూపమునకు ఆ ప్రకాశమునకు తగినటువంటి ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది? అర్ధరాత్రి అయితే బాగా చీకటిగా ఉంటుంది. బాగా చీకటిగా ఉన్న సమయంలో ఆవిర్భవించేటటువంటి జ్యోతి యొక్క ప్రయోజనము మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని ఆ లింగాకారం ఏర్పడడం కూడా, ఆ లింగోద్భవం కూడా ఎప్పుడు జరుగుతుంది? అర్ధరాత్రి వేళ మాత్రమే జరుగుతుంది. అది ఎలా ఉంటుంది ఆ లింగం అంటే, నిజమునకు ఆ లింగస్వరూపం ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్ అన్నారు. ఈ పాతాళలోకంతో మొదలుపెట్టి ఆకాశం వరకు ఎంత దూరం ఉందో అంత దూరము కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో ఒక లింగాకృతిని పొంది ఉంటుంది. ఈ లింగాకృతిని పొంది ఉంటే దాని మౌళి అంటే ఆ శిరస్సు ఆకాశ భాగమున దగ్గరికి ఉంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృత స్వరూపం కలిగినటువంటి చంద్రమండలంలోంచి ఆ అమృతం కారుతుంటుంది. కారి ఆ లింగస్వరూపమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా సర్వకాలములయందు ఆ అమృతం చేత తడపబడుతుంటుంది. తడపబడితే చల్లగా ఉంటుంది. ఇలా ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై, ఇలా నిండిపోయినటువంటి ఈ జ్యోతిస్వరూపమైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగమునకు ప్రతీకగానే ఇక్కడ మనం లింగాన్ని పెట్టుకున్నాం. అది ఇప్పుడు ఏమైంది? పాతాళలోకం నుంచి ఆకాశం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపం ఏదున్నదో అదే అక్కడ శివస్వరూపంగా మీకు లింగస్వరూపంగా కనపడుతోంది. ఇప్పుడు దాన్ని రోజు ఏం చేస్తారు? మీరు నమక చమకాలతో అభిషేకం చేస్తారు. నమకం అంటే ఏమిటి? నమకం అంటే అందులో అన్నీ పరమాత్మ స్వరూపాలే, అన్నీ పరమాత్మ స్వరూపాలే అని చెప్తారు. ఆ చెప్పడంలో ఆఖరికి ఎంత దూరం వెడుతుందంటే, నమ చోరాయిచ శ్యాయిచ ఫేన్యాయిచ శిఖత్యాయచ నమ ప్రవాహ్యాయచ నమ విద్యుత్యాయచ, అన్నీ దొంగ దగ్గర నుంచి, వడ్రంగి వాడి దగ్గర నుంచి, కుండలు చేసేటటువంటి వాడి దగ్గర నుంచి, మేము ఆఖరికి నీటి మీద వచ్చేటటువంటి నురుగు స్వరూపంతో కూడా సమస్తము శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, శివుడు తప్ప వేరొకటి కాదు, దానికి నమస్కారము, దానికి నమస్కారము, దానికి నమస్కారము. ఇప్పుడు ఏమవుతోంది? ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తే పాతాళం దగ్గర నుంచి ఆకాశం వరకు నిండిపోయినటువంటి ఒక గొప్ప పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరు లోపల ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం చేసేటటువంటి శివలింగ స్వరూపం సర్వకాలములయందు ఆకాశములో ఉండేటటువంటి ఘనీభవించిన చంద్రుని యొక్క అమృతము ప్రవాహం చేత తడుపబడేటటువంటి ఆ లింగస్వరూపం యొక్క చల్లదనం సమస్త ప్రాణికోటికి చల్లతనాన్ని కలిగిస్తుంది. అలా మీరు ఇక్కడ కూడా పైన ఒక ధారాపాత్ర పెడతారు. మీరు శివాలయంలో చూస్తారా, ఎదురుగుండా ఒక పెద్ద ధారాపాత్ర అని ఉంటుంది. ఆ ధారాపాత్రలోంచి సన్నగా నీరు పడుతూనే ఉంటుంది శివలింగం మీద. ఆ శివలింగం మీద నీరు పడి చల్లగా ఉంటే సమస్త ప్రాణికోటి చల్లగా ఉంటుంది. చల్లగా ఉండడం ఏమిటి? మనకి సంప్రదాయంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆశీర్వచనం చేస్తే ఏమంటారు, బాబు నువ్వు చల్లగా పరికాలాలు వర్ధిల్లంటారు. చల్లగా పరికాలాలు వర్ధిల్లడం అంటే ఏమిటి? చల్లగా అంటే వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము లేని రీతిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాడు అనుభవించుగాక అని. ఇలా చెప్పేటప్పుడు ఒక గమ్మత్తుంది. ఆ శివాభిషేకం చేయడంలో, ఆ లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడంలో మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, అక్కడ ముందు మాత్రం మీరు ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ, ఇది బాహ్యమునందు మీకు కావలసినటువంటి సమస్త ఐశ్వర్యముని ఇయ్యగలదు. ఎందుకని? అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తప్ప వేరొకరు మన కోరిక తీర్చగలిగిన వాడెవరు ఉంటాడు? అందుకని ఆయనే ఏ కోరికైనా తీర్చగలడు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? దుఃఖ నివృత్తి దగ్గర మొదలుపెట్టి ఏ కోరిక మీరు కోరుకోండి, అంటే అమెరికా అధ్యక్షుడిని అయిపోవాలని కోరుకుంటే అండి, అంటే అందుకే వాంఛితార్థ ప్రదాయిని అని అమ్మవారికి పేరు. మీకు ఏది శ్రేయస్కరమో ఆ కోరికని అయ్యకి తీర్చడం తెలుసు. పిల్లవాడు ఓ పక్క దగ్గొస్తున్నా సరే ఏదో తినకూడని పదార్థం తింటానంటుంటాడు, వేడి చేసే పదార్థం తింటానంటుంటాడు, ముక్కు కారిపోతూ ఉంటుంది పానకం తాగుతానంటాడు, అమ్మిస్తుందా?
ఇవ్వదు, వాడికి ఏది కావాలో అది ఇస్తుంది. అలా మన శ్రేయస్సు పరమాత్మకి తెలుసు, మనకి కావలసిన దాన్ని పరమాత్మ మనకి కటాక్షించి మన యొక్క యోగక్షేమములను ఆయన వహిస్తారు. అందుకని భక్తి కలిగినటువంటి వాడి యొక్క యోగక్షేమములను పరమాత్మయే చూస్తారు, ఆ కోరిక తీరుస్తారు. కానీ అభిషేకంలో మనం జ్యోతిస్ఫాటికలింగా అంటున్నాం. ఆ జ్యోతిస్వరూపం ఏం చేస్తుంది, అప్పటి వరకు చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఏమవుతుంది, ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు. చీకటి అంటే భయం ఎందుకు అంటే, చీకటిలో ఉన్న ప్రధానమైన లక్షణం అసలు అక్కడ ఉన్న వస్తువు ఒకటి, మనకి కనపడేటటువంటి వస్తువు ఒకటి. ఉన్న వస్తువు ఉన్నట్టుగా మన కంటికి కనపడదు కనుక చీకటి అంటే మనకి భయం. ఆ చీకటి అలాంటి భయం పోవడానికి ఏం తీసుకొస్తే పోతుంది, 100,000 రూపాయలు తీసుకొచ్చి మీ జేబులో పెట్టారనుకోండి, చీకట్లో భయం పోతుందా భయం పెరుగుతుందా? భయం పెరుగుతుంది. అమ్మో 100,000 రూపాయలు కూడా పెట్టాడు నా జేబులోని, 4 బంగారం గొలుసులు తెచ్చేసాడు అనుకోండి, తగ్గుతుందా? తగ్గదు. ఏం చేసినా పోదు. ఏం చేస్తే పోతుంది, దీపం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి పోతుంది. ఎందుకు పోయింది? ఇప్పుడు మీకు ఉన్న వస్తువు కనపడుతోంది, ఉన్నటువంటి పదార్థము ఏదో అది కనపడి, ఇప్పటి వరకు అసలు లేని పదార్థం ఉన్నట్టుగా కనపడేటట్టుగా చేసినటువంటి అజ్ఞానం ఏదుందో దాన్ని పోగొట్టగలిగినటువంటి స్వరూపం కనుక ఆయన పశుపతి. పాశుబద్ధస్తథాజీవ పాశముక్త సదాశివ. పాశముల చేత బంధింపబడినంతసేపు జీవస్వరూపంతో ఉంటాడు, ఒక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహము కలిగి ఆ పాశములు విడిపింపబడ్డాయా, వాడు సాక్షాత్తు సదాశివుడై ఉంటాడు. అందుకని ఆ పాశములను తీయడం కానీ ఆ పాశములను వెయ్యడం కానీ ఎవరి చేతిలో ఉంది? పశుపతి అయినటువంటి పరమశివుని చేతిలో ఉంది. ఆ అజ్ఞానం తీయగలడు, జ్ఞానమియ్యగలడు. అందుకని ఆయన జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం అన్నారు. ఇవి నిజానికి చాలా గంభీరమైనటువంటి మాట వాడారు. ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉన్నావు, అసలు రెండవ పదార్థము లేదు, కేవలము అద్వైతం, ఆయన తప్ప వేరొకటి లేదు. మరి అదేమిటండి ఆయన తప్ప వేరొకటి లేదు అని మీరు అంటున్నారు కదా, ఆయన తప్ప వేరొకటి లేకపోవడం ఏమిటి? పోని జగత్తు సంగతి విడిచిపెట్టండి, భగవానుడి యొక్క స్వరూపంగానే అనేక రూపాలలో భగవానుడు కనపట్టలేదా? ఇక్కడే శివలింగ స్వరూపంగా శివాలయంలో స్వామి ఉంటే అలా వెనక్కి విడితే విష్ణువాలయంలో వెంకటేశ్వర స్వామివారిగా స్వామివారు కనపట్టలేదా? ఇన్ని రకాలుగా కనపడుతుంటే ఉన్నది ఒకటే స్వరూపము అంటే ఎలా కుదురుతుంది? ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్కడే అనేక రూపములలో కనపడుతూ ఉంటాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో పోతన గారు ఒక అందమైన పద్యం చెప్పారు, మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున అన్ని మూర్తులయును నీవేయండ్రు. ఆ మాయ పట్టి ఉన్నంతసేపు అనేకంగా కనపడతాడు, ఒక్కసారి ఆ మాయని ఆయన తీసేశాడా, ఆ తెరని తొలగించేశాడా, అంతటా కనపడేటటువంటిది ఒక పరబ్రహ్మస్వరూపమే కనపడుతుంటుంది. దీనికి మీకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీశైలం అని చెప్పి ఒక క్షేత్రం, ఆ శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా విశేషమైనటువంటి వర్ణన చేశారు. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అని ఒక శ్లోకం చెప్పారు దాని గురించి. అది ప్రకటంగా క్షేత్రాన్ని చెప్తూ శివానందలహరిలో భృంగీచ్ఛానటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్మాతవా స్వాదో నాదయుతో మహాశితవపు పంచేషు బాణాతృత సత్పక్ష సుమనోవనీషున పునఃసాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని ఇంకొక శ్లోకం చెప్పారు. శ్రీశైల క్షేత్రం గురించి 2 సార్లు ప్రస్తావన చేశారు. ఆ శ్రీశైలం శివభక్తులైనటువంటి వారు వెళ్ళి మాట్లాడడం కాదు, ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు 3 నేత్రములు కలిగినటువంటి తండ్రి, నువ్వు నాకు తిరుమలలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నావు అని పాట పాడారు. ఎవరు పాట పాడారో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుల్ని, ఆయన అనుగ్రహాన్ని ఏ విధమైనటువంటి ఆ కావలసినటువంటి యోగ్యత లేకపోయినా నిర్హేతుకంగా పొందినటువంటి వాడిని ఆళ్వారులు అని పిలుస్తారు వైష్ణవ సాంప్రదాయంలో. ఆ ఆళ్వారులలో తే ఆళ్వారులని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు, విష్ణు భక్తుడు. ఆయన తిరుమల వెళ్ళి ఒక స్తోత్రం చేశారు వెంకటేశ్వర స్వామి వారి మీద. ఆయన అన్నారు, ఈ ఇరువురుం ఒండ్రాయిషేయింది అన్నారు. నాకు ఆ మూడు నేత్రములు కలిగినటువంటి మహాదేవుడుగా పిలువబడుతున్నటువంటి పరమశివుడు నాగాభరణముల చేత, ఆ చక్రము చేత, ఆ పెట్టుకు ఉన్నటువంటి పెద్ద జటాజూటము చేత నాకు ఇద్దరుగా కనపడడం లేదు, నాకు వాళ్ళిద్దరూ ఒకటిగా కనపడుతున్నారు అన్నారు. ఈ ఇరువురుం ఒండ్రాయిషేయింది అన్నారు. శంకరాచార్యులు వారు అన్నారు, శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, శ్రీశైల క్షేత్రంలో దొరకనటువంటి ఓషధి ఉండదు, అన్ని ఓషధులు దొరుకుతాయి. అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆయనే శేషాద్రి శృంగే సదావసంతం, శేషాద్రి శృంగమునందు కూడా ఆయనే ఉన్నాడు. అక్కడ లింగస్వరూపంగా ఉన్నాడు, ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు. తప్ప రెండు మూర్తులున్నాయా? రెండు లేవు, ఉన్నది ఒకటే అని అక్కడ తేయాళ్ళవారు అదే మాట చెప్పారు, ఇక్కడ శంకరాచార్యులు వారు కూడా అదే మాట చెప్పారు. ఉన్నది ఒక పదార్థమే రెండుగా కనపడటం లేదు, ఒక పదార్థమే రెండుగా కనిపిస్తోంది, కానీ అక్కడున్నవాడే ఇక్కడున్నాడు, ఇక్కడున్నవాడే అక్కడున్నాడు. కోటేశ్వరరావు గారు ఎక్కడున్నారండి? ఆఫీసులో ఉన్నారు. ఆఫీసులో ఉన్న ఇందాక 4 గంటలకు ఆఫీసులో ఉన్న కోటేశ్వరరావు గారే 6 గంటలకు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. 6 గంటలకు ఇంట్లో ఉన్న కోటేశ్వరరావు గారే 7 గంటలకు ఎక్కడున్నారు? శివాలయంలో ప్రసంగం చేస్తున్నారు. మూడు చోట్ల ఉన్న వాడు ఒక్కడే. అలా ఈ ఇరువురు ఒండ్రాయిషేయింది, వాళ్ళిద్దరిగా కనపడిన వాడు ఇక్కడ వెంకటాచలంలో ఉన్నవాడు, అక్కడ శ్రీశైలంలో ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు అన్నారు. పైగా ఆ కొండకున్న చిత్రం చూడండి, దాని పేరు శ్రీశైలం. దాని గురించి తేయారములని అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో, ఇందాక ఆళ్వారుల గురించి నేను ఒక మాట చెప్పానే, ఈ విధమైనటువంటి యోగ్యత ఉన్నది అని చెప్పడానికి అవకాశము లేకపోయినా సరే భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించి జ్ఞానసిద్ధి పొందినటువంటి మహాపురుషులైన వారిని వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారులని పిలిస్తే, శైవ సాంప్రదాయంలో నాయనార్లని పిలుస్తారు. శైవ సాంప్రదాయంలో అటువంటి వాళ్ళు 63 మంది ఉన్నారు. ఆ 63 మంది నాయనార్లలో చాలా ప్రధానమైనటువంటి వారు అప్పర్ ఒకరు, జ్ఞాన సంబంధ నాయనర్ ఒకరు, మాణిక్యవాచకర్ ఒకరు. ఇప్పటికీ ఆ మాణిక్యవాచకర్ అంటే సామాన్యమైనటువంటి మహానుభావుడు కాదాయన. అసలు పార్వతీ పరమేశ్వరుల యొక్క మాటల కన్నా అందమైన మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారండి? సరస్వతీదేవి అంతటిది వీణ మీద కచేరీ చేస్తుంటే అమ్మవారు శహభాష్ అన్నంత మాత్రం చేత సరస్వతీదేవి ఇంత అందమైన మాటల సౌందర్యం కలిగినటువంటి తల్లి ముందు నేను కచేరీ చేయడమా అని గలీబు తెచ్చి ఆ వీణకి తుడిగేసుకుంది. అంతటి వాక్ సౌందర్యము కలిగినటువంటి ఆ మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్పగా మాటలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారా? కానీ మాటల యొక్క గొప్పతనము మాటలు చెప్పడంలో ఉన్న పాండిత్య ప్రకర్ష చేత ఉండదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఒక మాట అంటారు, స్తోతారం తముషంతి దేవి కవయోయో విస్పృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిరామయ్యేవ విశ్రామ్యతి యస్మాత్తస్మదమర్షణీయ పణితి స్వీకారతస్తే గుణా క్షంత్యౌదార్య దయా దయో భగవతి స్వాం ప్రస్తు వీరాం ప్రధాన్. అమ్మా నేను నీ గురించి వర్ణించనా? ఏమని వర్ణించనమ్మా? దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్ సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. వేదములు పురాణములు ఇతిహాసములు నీ చిరునామా చెప్పగలనన్నాయి, కానీ నిన్ను వర్ణించలేవు, నీ గురించి చెప్పలేవు, నీ దర్శనమిప్పించలేవని వెనక్కి తిరిగిపోయి, అటువంటి నీ గురించి నేను ప్రసంగం చెయ్యనా? కానీ నీ గురించి చెప్పినటువంటి నా మాటలకి సార్థకత ఎప్పుడొచ్చిందో తెలుసా అమ్మా? నేను కాదు చెప్పగలిగినటువంటి వాణ్ణి. నేను చెప్పిన మాటలు అయ్యో ఆర్తితో పిల్లవాడు చెప్పుకుంటున్నాడని చెప్పి నువ్వు స్వీకరించిన నాడు నా మాటలకి సార్థక్యత ఏర్పడింది. మాణిక్యవాచకర్లు పార్వతీ పరమేశ్వరుల గురించి స్తోత్రం చేస్తే పార్వతీ పరమేశ్వరులంతటి వారు ముచ్చట పడిపోయి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా నీ మాటలు మాటలు కావురా, అవి మాణిక్యముల మూటలు రా అన్నర్త. వాళ్ళ నోటితో అలా ప్రశంసింపబడ్డారు కాబట్టి ఆయనకి మాణిక్యవాచకర్రని పేరు. మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా విష్ణువాలయంలోనూ కూడా తిరుప్పావయం జరుగుతూ ఉంటుంది. మనం ధనుర్మాసంలో ఆ తిరుప్పావయ మీద ఏదో 4 మాటలు చెప్పి అదృష్టాన్ని పరమాత్మ నాకు కటాక్షించారు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు. అలా ఎలా తిరుప్పావయ చేస్తారో అలా ద్రవిడ దేశం అంతటా కూడా శివాలయాల్లో తిరువెంబావయం చేస్తారు. భగవాన్ రమణులు కూడా ఆ ధనుర్మాసం వస్తే ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఆయన యొక్క నిత్య కార్యక్రమాలన్నీ పూర్తయిపోగానే వచ్చి కూర్చుని ఆ తిరువెంబావై వింటుండేవారు. ఆ తిరువెంబావై పరమాద్భుతమైనటువంటి స్తోత్రం. అందులో కాత్యాయనీదేవి వ్రతాన్ని గోపికలు చేసి కృష్ణ పరమాత్మని భర్తగా పొందడానికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ మాణిక్యవాచకారు వర్ణన చేస్తారు. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా ప్రస్తుతి చేస్తారో, తిరువెంబావైలో మాణిక్యవాచకర్లు అంత గొప్ప స్తోత్రం చేస్తారు. ద్రవిడ దేశం అంతటా తిరువెంబావై చదువుతూ ఉంటారు. శివాలయాలన్నింటిలో తిరువెంబావై చదువుతారు, విష్ణాలయాలన్నిటిలో కూడా తిరుప్పావై చదువుతారు. అయితే అలాంటి మాణిక్యవాచకర్ పార్వతీ పరమేశ్వరుల చేత స్తోత్రము చేయి పొగడబడినటువంటి స్తోత్ర వైభవము వాగ్వైభవముగా కలిగినటువంటి మాణిక్యవాచకర్లు. అటువంటి వారు కూడా శ్రీశైలం వెడితే ఆ శ్రీశైల క్షేత్రం గురించి ఒక మాట అన్నారు. ఇది తిరుప్పరుపదం అన్నారు. పరుప్పదం అంటే ఆ తమిళంలో కొండ. తిరు అంటే శ్రీ, శ్రీకా తిరు శ్రీ తిరు రామచంద్రన్ అంటుంటారు. తిరు అంటే గౌరవవాచకం శ్రీ అని. శ్రీ కొండ, కొండ అంటే శైలం సంస్కృతంలో. కాబట్టి తిరుప్పరుపదం అంటే శ్రీశైలం, తిరుమలై అంటే శ్రీశైలం. ఎందుకని? తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అంటే శ్రీశైలం. ఆది శ్రీశైలం, ఇది శ్రీశైలం, ఈరువురం వనరాయి చేయింది. అక్కడ అదే క్షేత్రం, ఇక్కడ అదే క్షేత్రం, అక్కడున్నవాడే ఇక్కడున్నాడన్నారు తేయాలు వాళ్ళు. అందుకే 3 కందులు కలిగినటువంటి మహాదేవుడు అనబడే పేరు కలిగినటువంటి తండ్రి, నువ్వు నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నావు వెంకటేశ్వరుడిగా అని స్తోత్రం చేస్తే శంకర భగవత్పాదులు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం అన్నారు. ఆయనే నాకు ఇక్కడ ఇలా కనపడుతున్నారన్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు మహానుభావుడు ఒకసారి తిరుమల క్షేత్రానికి వచ్చారు. వస్తే శివుడవో మాధవుడవో అని ఒక ప్రసంగం చేశారు తమిళంలో. దాన్ని అనేక భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక సావనీర్లో ఆ ప్రసంగం గురించి ఏంటి ప్రచురణ చేశారు. ఎంత చిత్రమైన మాట చెప్పారంటే, పూర్వకాలంలో దేవతలందరూ కలిసి ఒకసారి రామేశ్వర క్షేత్రానికి దర్శనం కోసమని వెళ్ళారట. వెడితే రామేశ్వరం వెళ్ళిన తర్వాత అందులో ఎవరో ఒకడికి నాకు వ్యాకరణం బాగా వచ్చన్నవాడో, లేకపోతే నాకు సాహిత్యం బాగా తెలుసన్నవాడో ఎవరో ఒకడు ఉంటాడు కదా. ఒకడు లేచి అన్నాడు, అసలు రామేశ్వరము అనేటటువంటి పేరు వ్యాకరణంలో దేనికి సరిపోతుంది, దీనికి ఏ సమాసం వస్తుంది అని అడిగాడు. రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారు అనుకోండి, షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు అన్నారు అనుకోండి, బహువ్రీహి సమాసం అవుతుంది. వీళ్ళకి అనుమానం ఎక్కడొచ్చిందంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నారు అనుకోండి, అప్పుడు రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ, ఆయనకి ఈశ్వరుడు శివుడు అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకని? రామేశ్వరంలో ఆయన లింగ ప్రతిష్ఠ చేసి అభిషేకం చేశారు రామచంద్రమూర్తి. ఎందుకని? రాముని యొక్క ఈశ్వరుడు అంటే షష్ఠీ తత్పురుష సమాసం అయితే రాముడి కన్నా శివుడు గొప్పవాడు కదా. రాముని కన్నా శివుడు గొప్పవాడా, లేకపోతే రాముడు రాముని ఈశ్వరునిగా కలిగినటువంటి వాడైతే శివుని కన్నా రాముడు గొప్పవాడా? ఏది కరెక్ట్? వీటి రెండింటిలో అంటే 2 పక్షాలు అయిపోయారు. అయిపోయి కొంతమంది అన్నారు షష్ఠీ తత్పురుష సమాసం అన్నారు, కొంతమంది అన్నారు బహువ్రీహి సమాసం అన్నారు. పెద్ద చర్చ అయింది. వాళ్ళు దేవతలు కదా, ఎందుకు మనం దెబ్బలాడుకోవడం, విడదాం వైకుంఠానికి వెళ్ళి అడుగుదాం అన్నారు. అందరూ బయలుదేరి వైకుంఠానికి వెళ్ళారు. స్వామి శేషశయనం మీద పడుకునున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశారు. ఆయన ఏమర్రా మీ అందరు ఇలా వచ్చారే అన్నారు స్వామి. అంటే స్వామి, మేము అందరం రామేశ్వరం వెళ్ళాం. ఆ రామేశ్వరము అంటే రాముని యొక్క ఈశ్వరుడు అని మేము అనుకుంటున్నాం, కాబట్టి శివుడు నీకు ఈశ్వరుడై ఉన్నాడనుకుంటున్నాం మేము, అందుకని నీకు కూడా యజమాని శివుడా అని అడిగారు. అడిగితే విష్ణు శ్రీ మహావిష్ణువు అన్నారు, అందులో అనుమానం ఏముందిరా మీకు, అది షష్ఠీ తత్పురుషం కరెక్టే, శివుడు నాకు ఈశ్వరుడు, నేను శివుని యొక్క కింకరుణ్ణి, అందుకని షష్ఠీ తత్పురుష సమాసమే నిజం, అందుకే నేను అక్కడ లింగ ప్రతిష్ఠ చేశానన్నారు. ఆయన చెప్పేశారు కదా, ఇంకా శివుడే గొప్పవాడు రాముడి కన్నా, అందుకని విష్ణువు కన్నా గొప్పవాడు శివుడు అని సంతోషంగా బయటికి వచ్చారు. వస్తే మళ్ళీ అందులో కొంతమంది అన్నారు, శివుడు సత్వగుణ ప్రధానుడు, ఆయన ఎప్పుడు తనని తాను పొగుడుకోడు, అందుకని ఎందుకు వచ్చింది, శివుడేనా ఈశ్వరుడేనా అలా చెప్పేసి ఉంటాడు. కానీ జ్ఞానమునకంతటికీ కూడా ప్రధానమైన వ్యక్తి శివుడు కదా, అసలు శివుడు నిజం చెప్తాడు. శివుని యొక్క ఆ రాముని యొక్క ఈశ్వరుడా, ఈశ్వరుడు రాముని ఈశ్వరునిగా కలిగిన వాడు శివుడా, శివుణ్ణి అడుగుదాం పరండి అని కైలాసానికి వెళ్ళారు. విడితే మహానుభావుడు ఆయనేమో ఓ సంధ్యాకాలం నృత్యం కోసం సిద్ధమవుతున్నాడు. ఆయన వెళ్ళి అడిగారు, ఏమండి నిజం చెప్పండి, రాముని యొక్క ఈశ్వరుడా రామేశ్వరం అంటే రాముని ఈశ్వరునిగా కలిగిన వాడా, ఏది నిజమని అడిగారు. అంటే శివుడు అన్నాడు, రెండోదే నిజం రా అబ్బాయి, రాముని ఈశ్వరునిగా కలిగినవాడు, నాకు యజమాని ఎవరో తెలుసా, రాముడు, నేను రాముడికి ఇంకరుణ్ణి, అందుకని బహువ్రీహి సమాసమే నిజమన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ తలలు పట్టుకున్నారు, ఆయన దగ్గరికి వెడితే నాకు యజమాని శివుడు అంటాడు, ఈయన దగ్గరికి వస్తే నాకు విష్ణువు యజమానని ఈయన అంటాడు, ఇద్దరూ కులాసాగా ఉన్నారు హాయిగాను. అసలు మనకొచ్చి గొడవంతా వచ్చిబడింది, అసలు రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా అని అనుమానం వచ్చి పెద్ద తలకాయ ఒకటి ఉంది కదా వేదాలు చేత్తో పట్టుకున్నది, ఎప్పుడు వేదాలు చెప్పే పెద్ద తలకాయ, నాలుగు ముఖాలున్నవారు ఒక ఆయన ఉన్నారు బ్రహ్మగారు, ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన చెప్తారు అని సత్యలోకానికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మీరు నిజం చెప్పండి, రామేశ్వరం అన్నది షష్ఠీ తత్పురుష సమాసమా బహువ్రీహి సమాసమా, రాముని యొక్క ఈశ్వరుడా లేకపోతే రాముని ఈశ్వరునిగా కలిగినవాడా, ఈ రెండింటిలో ఏది ఖచ్చితం అని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, మీ అమాయకత్వం రా, మీరు దీనికోసం వైకుంఠమునో కైలాసం వెళ్ళొచ్చారా, వాళ్ళిద్దరూ అలాగే మాట్లాడతారు, నేను చెప్పను అసలు ఏమిటో, అది బహువ్రీహి సమాసమూ కాదు షష్ఠీ తత్పురుష సమాసమూ కాదు, రాముడే ఈశ్వరుడైనాడు విశేషణ పూర్వక గర్భధారయ సమాసం, వాళ్ళిద్దరు ఒకటే, ఎందుకని రెండు లేవు, ఉన్నది ఒకటే పదార్థం ఉంది, ఆ పదార్థమే అనేకంగా కనిపిస్తోంది. మా అబ్బాయి ప్యాంటు చొక్కా టక్ చేసుకుంటే నాకు ఇష్టం, మా అబ్బాయి పంచ కట్టుకుంటే మా నాన్నగారికి ఇష్టం, మా అబ్బాయి కుర్తా లాల్చి వేసుకుంటే వాళ్ళ అమ్మకి ఇష్టం, అయితే ఇంత మాత్రం చేత ఆకారములో మార్పు వచ్చినంత చేత పరమాత్మలో ఉండేటటువంటి తత్వం మారిపోతుందా, మా అబ్బాయి కాకుండా ఉంటాడా, నాకు అబ్బాయే, మా ఆవిడికి అబ్బాయే, వాళ్ళ తాతగారికి మనవడే, ఏ రకమైనటువంటి వేషధారణ వేసుకున్నా సరే వాడిలో ఉండేటటువంటి తత్వము మారనట్టే అదే పరమాత్మ రూపములను మార్చినంత మాత్రం చేత ఆయన ఒకటి కాకుండా పోరు, ఆ ఉన్నది ఒకటే పదార్థము ఇన్ని రకాలుగా నీకు కనపడుతోంది, ఇన్ని రకాలుగా కనపడుతోందని నువ్వు అనుకున్నావా, నువ్వు మోసపోయావు, ఇన్ని రకాలున్నాయి, అదొకటి ఇదొకటి ఇది వేరు అది వేరు అని నీకు భావన ఉన్నంత కాలం నిజంగా వైకుంఠం ఒకటి కైలాసం ఒకటి శివుడు ఒకడు విష్ణు ఒకడు ఆయనకుండే సైన్యం ఆయనకి ఈయనకుండే సైన్యం ఈయనకి ఉంటే ఎప్పుడో అప్పుడు ఘర్షణ ఉండి తీరుతుంది, ఎక్కడో అక్కడ యుద్ధం జరిగి తీరుతుంది, అలా ఉండదు ప్రపంచంలో తత్వం, ఉన్న తత్వము ఒక్కటే ఒకే తత్వము, అసలు రెండు లేవు మూడు లేవు, ఉన్నది ఒకటే ఉంది, ఆ ఉన్న ఒకటే ఇన్ని రకాలుగా కనపడుతోంది, ఇన్ని రకాలుగా కనపడుతోందనేటటువంటి సత్యం ఏదైతే ఉందో అది అస్తోకాప్లుతమేకమీశమనిషం, అది ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడే ఉన్నాడు అన్నది మనం చెప్పడం కాదు, పెద్దలైన వారందరూ దర్శనం చేశారు ఉన్నది ఒకటే పదార్థం అని. పోతనగారు చెప్పుకున్నది ఏ కథ చెప్పుకున్నారండి, విష్ణు కథ చెప్పుకున్నారు, విష్ణు కథ చెప్పుకున్నటువంటి పోతనగారు భాగవతం దశమస్కంధాన్ని ఆంధ్రీకరిస్తున్నారు, వ్యాస భాగవతాన్ని యథాతథంగా ఆంధ్రీకరించలేదు, ఆయన ఆంధ్రీకరించేటప్పుడు ఆంధ్రీకరించగలిగినటువంటి శక్తిని ఇవ్వమని అమ్మవారిని అడిగారు, శ్రీ విద్యా సాంప్రదాయం పోతనామాచ్యుల వారికి తెలియదు అనడం దుస్సాహసం, ఎందుచేత వరొక మాట చెప్పారు, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. ఇప్పుడు మీరు ఆ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటిని బీజాక్షరాల్లో పెట్టండి, ఓం ఐం హ్రీం శ్రీం, ఈ పైన ఎవరి గురించి చెప్పారు, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నమాట అని నేను ఎందుకు చెప్పుకుంటున్నాను విష్ణు కథ, ఈ విష్ణు కథ చెప్పడంలో కారణం శ్రీకైవల్యపదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్. ఎక్కడ చెప్పారు, ఎక్కడైనా కృష్ణుడి కథ చెప్తున్నాడని చెప్పారా, శ్రీ మహావిష్ణువు కథ చెప్తున్నానని చెప్పారా, లేకపోతే ఇది ఒక పారితోషికానికి చెప్పుకుంటున్నానని చెప్పారా, లేకపోతే నాకు సన్మానం చేస్తారు కాబట్టి చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా, నాకు లేకపోతే ఏదో బిరుదిస్తారని చెప్పుకుంటున్నానని చెప్పుకున్నారా, శ్రీకైవల్య పదంబు కోరుటకునై, శ్రీకైవల్యము అన్న మాట అద్వైత సాంప్రదాయంలోది, శ్రీకైవల్యం అంటే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి, ఆయన తప్ప వేరొకడు లేడు అనగలిగినటువంటి స్థితి, అందుకే
తంతువులందు చేలము విధంబునయే పరమేశుమూర్తి ఎందింతయు పుట్టునట్టి జగదీశుడు అనంతుడి దైత్యమాత్రునిట్లంతము చేయుటెంత పని అద్భుతమే, వినుమంతలోన వాడంతము పొందుటెల్లగని ఆతని బంధులు గర్ధబంబులై అన్న గొప్ప గొప్ప పద్యాలు పోతన గారి నోటి వెంట రాగలిగాయి. అందుకని శ్రీకైవల్య పదంబు కోరుటకునై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్ష సామ్రాజ్య స్థితి కోసం ఇక్కడే ఇప్పుడే ఉన్నది ఒక్కటే అన్న జ్ఞానసిద్ధి నాలో నిలబడడం కోసం నేను ఈ విష్ణు కథ చెప్పుకుంటున్నాను అని ఎవరని చెప్పారు? మహానందాంగన ఢింబకుడి గురించి చెప్తున్నానన్నారు. ఎవరు మహానందాంగన ఢింబకుడు? బాహ్యమునందు ఆ నందుని యొక్క భార్య. మహానందం అంటే సామాన్యమైన ఆనందం, మానవానందం, ఇలా ఆనందాలకి లెక్క వేసుకుంటూ పోతే అమ్మవారి పేరు మహానందం. ఎందుకని అమ్మవారి స్తోత్రంలో ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారికి మహానందమయి అని ఒక పేరు. ఆ మహానందము యొక్క డింబకుడైన ఆ అమ్మవారి యొక్క పుత్రుడు. ఎందుకని అమ్మవారికి అమ్మవారి పుత్రుడికి భేదం ఎక్కడుంటుంది? అందుకని అమ్మవారి పుత్రుడు, అమ్మవారి పుత్రుడు అనడానికి ఏమిటి అధికారం కృష్ణ భగవాను? కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారు ఇలా అంటే పదవతారాలు వచ్చేవి గోళ్లల్లోంచి. అందుకని నారాయణుని యొక్క పదవతారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారి యొక్క గోళ్లల్లోంచి వచ్చాయి. అందుకని మహానందాంగన ఢింబకుడిగా చెప్పుకుంటున్నాను. మీరు చూడండి, అందుకే మాఘమాసంలో వచ్చేటటువంటి అర్ధరాత్రి నాడు లింగోద్భవం. దానికి ఖచ్చితంగా 6 నెలలు వెనక్కి వెళ్ళండి, విడితే మళ్ళీ మనకి 6 నెలల వెనకాతల శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళ కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం. అది అర్ధరాత్రే, ఇది అర్ధరాత్రి. అదే అర్ధరాత్రి మళ్ళీ అక్కడ నందవ్రజంలో దుర్గామాత యొక్క ఆవిర్భావం. ఆవిడ యోగమాయగా జనించింది. ఇప్పుడు అర్ధరాత్రి పుట్టినటువంటి అమ్మవారు భగవంతుడా, అర్ధరాత్రి పుట్టిన శ్రీకృష్ణుడు భగవంతుడా, అర్ధరాత్రి ఏర్పడి లింగోద్భవం ఏర్పడిన పరమశివుడు భగవానుడా? పోతన గారు అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసప్రకాశి కాక, వెనుకనన్నీయు తామగు విభుతలంతు అజాయమానో బహుధా విజాయతే. అసలు దానికి ఒక స్వరూపం లేదు, అది నిరాకార నిర్గుణ సచ్చిదానంద స్వరూపమైనటువంటి చైతన్యం. అది తనంత తానుగా ఒక ఆకృతిని పొందుతోంది. అది స్త్రీ ఆకృతినైనా పొందొచ్చు, పురుషాకృతిని పొందొచ్చు, లేదా పరమశివాకృతిని పొందొచ్చు, లింగాకృతిని పొందొచ్చు. ఏ ఆకృతిని పొందినా ఆకృతి కాదు ప్రధానం. ఏది ప్రధానం? లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ప్రధానం. అందుకని ఉన్నది ఒక్కటే స్వరూపము. వివేకానందుడు దీని గురించే ఒక మాట చెప్తాడు, మీరు కర్ర పట్టుకుని గోడ దాటి వెళ్ళిపోవడానికని ప్రయత్నం చేస్తారు, పరిగెత్తి 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 గోడ దాటడం కోసమని వచ్చేటటువంటి వాడు కర్రని భూమిలోకి తాటించి కర్రని ఆలంబనగా చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడ మించి అవతల వైపుకు పడిపోతూ ఉంటాడు. పడిపోయేటప్పుడు, అయ్యో కర్రా, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నిన్ను అవతల వైపు వదిలేసి కృతజ్ఞతతో నేను అవతల వైపుకి వెళ్ళిపోనా, నిన్ను నాతో తీసుకెడతాను రా అని ఆ కర్రను తనతో తీసుకెడతాడు. ఆ కర్రని ఇటు వదులుతాడు, తాను అటు పడిపోతాడు. ఎంతవరకు మీకు మూర్తి ఆరాధన? మూర్తి ఆరాధన సగుణము నుంచి నిర్గుణారాధనలోకి వెళ్ళడం కోసం. అందుకని ఒక రకంగా చెప్పవలసి వస్తే సాకారమైనటువంటి మూర్తి ఆరాధన నుంచి లింగస్వరూపమైనటువంటి ఆరాధనలోకి ప్రవేశించడం ఒక మెట్టు పైకి ఎక్కడంతో సమానం, లోపల ఉండేటటువంటి అభ్యాసం రీత్యా. అందుచేత అదిగో అలా పైకి గోడ దాటిపోయేవాడు కర్రను ఎలా తీసుకెళ్ళాడో, మీరు ఉపాసన చేసే మూర్తి స్వరూపం కూడా మీకు ఎక్కడి వరకు పనికొస్తుందంటే జ్ఞానసిద్ధి కలిగి అంతటా ఉన్నది ఒక స్వరూపం అని చెప్పడం కోసం. ఇది తెలిసిన మహాపురుషుడు కనుక, జగత్తుకంతటికీ ఈ విషయాన్ని వెల్లడించినటువంటి జగద్గురువులు కనుక, శంకరులు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏ ఆలయంలోకి వెళ్ళనివ్వండి, ఆ ఆలయంలో ఉండేటటువంటి పరమాత్మ స్వరూపం గురించి స్తోత్రాలు చేశారు. తప్ప ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేస్తాను, ఈ స్వరూపంగా ఉంటేనే స్తోత్రం చేయనని శంకరాచార్యుల వారు అనలేదు. ఎందుకనలేదు? అంతటా ఉన్నది పరమాత్మయే అని గుర్తిరిగినటువంటి జగద్గురువు కనుక, అది మనకి తెలియ చెప్పిన మహాపురుషుడు కనుక. అందుకని అదిగో అది పరమాత్మ తత్వం అంటే. అటువంటి పోతన గారు భాగవతాన్ని అంధీకరిస్తుంటే ఆయన దశమస్కంధంలో ఒక లీల వ్రాశారు. అది ఎంత చిత్రమైన లీలంటే, కృష్ణ భగవానుడికి ఇంకా పాకుతున్నటువంటి వయస్సు, అటువంటి స్థితిలో అమ్మగారు ఆయన కాళ్ళకి యశోదాదేవి గజ్జెలు పెట్టింది. ఆయన ఆడుకుంటున్నాడు, ఆడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి మట్టిలో ఆడుకుంటున్నాడు. పొద్దున్నే లేచి ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసి మురిసిపోయినటువంటి అమ్మ ఆయనకి చక్కటి బట్టలు కట్టి ఆ పైన ఉండేటటువంటి ఆ కొప్పు వేసి ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టి మంచి పట్టుబట్ట కట్టి ఒంటి నిండా ఆభరణాలు వేసి విడిచిపెట్టేది. ఆ పిల్లవాడు ఆడుకుంటుంటే చూసి అమ్మ మురిసిపోతుండేది. ఆ పిల్లవాడు మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నాడు. కృష్ణుడు మట్టిలో పారాడుతూ ఆడుకుంటున్నటువంటి కృష్ణుణ్ణి చూసిన పోతన గారు, నాకు కృష్ణుడు కనపడుతున్నాడు అనలేదు. ఏమని చెప్పారో తెలుసా అండి భాగవతంలో? ఆ పిల్లవాడు మట్టిలో ఆడుకుంటుంటే ఒంటికి రాసుకున్నటువంటి మట్టి నాకు విభూతిలా కనపడుతోందన్నారు. అంతేకాదు, ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని కాని తునకగాగా పాలభాగంబు బైపరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయవగుమెడ కప్పుగాగా హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ. కృష్ణుడు మట్టిలో ఆడుకుంటుంటే ఆ మట్టి తీసి ఒంటి మీద పోసుకుంటే నాకు కృష్ణుడు కనపట్టలేదు, ఒంటికి విభూతి రాసుకున్నటువంటి శంకరుడు కనపడుతున్నాడన్నారు. తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి గాని తునకగాగ. అమ్మ యశోదాదేవి కొప్పు వేసి దానికి ముత్యాలు చుట్టింది హారం. చుడితే పోతనగారు అంటున్నారు, నాకు ముత్యాల హారం కనపట్టలేదు, ఆ చంద్రశేఖరుడై పరమశివుడు కొప్పు మీద పెట్టుకున్నటువంటి చంద్రరేఖ కనపడుతోంది. శంకరులు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని. అలా ఆ చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుడు కనపడుతున్నారన్నారు. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునగగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుకాగా. అమ్మ పిల్లవాడు ఆడుకోవడానికి విడిచిపెట్టేటప్పుడు పాలభాగమునందు ఇంత ఆవిరిబొట్టు పెట్టింది. నాకు కృష్ణ పరమాత్మ యొక్క లలాటమునందు ఆవిరిబొట్టు కనపట్టలేదు, శంకరుడి యొక్క లలాటము మీద ఉన్నటువంటి మూడవ కన్ను కన్నులా కనపడుతోందన్నారు. అందుకని పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్ను కాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా. మెడలో అమ్మ పెద్ద హారం ఒకటి వేసి దాని మధ్యలో ఒక నీలపు పతక అన్న ఒక దాన్ని వేసింది. ఆ నీలపు రాయి యొక్క కాంతి కంఠం మీద పడుతోంది. పడుతుంటే నాకు కృష్ణుడు మెడలో వేసుకున్న హారం కనపట్టలేదు, శంకరుడు హాలాహలాన్ని భక్షించడం వల్ల కంఠంలో ఉంచుకోవడం వల్ల నీలకంఠుడైతే కంఠం నీలంగా ఉన్నట్టుగా నాకు నీలకంఠుడిగా కనబడుతున్నాడు. హారవల్లులు రగ హారవల్లులు కాగా ఆ మెడలో వేసిన హారాలు నాకు హారాల్లా కనపట్టలేదు, పావుల్లా కనపడుతున్నాయి. బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే, నాకు కృష్ణుడు కనపట్టలేదు, నాకు శివుడు కనపడుతున్నాడు. శివునకును తనకును వేరులేమి తెలియవెలయ్యున్నట్లు, శివుడికి నాకు భేదం లేదయా పోతనా అని కృష్ణుడు నాకు బోధ చేస్తున్నాడా అన్నట్టుగా నేను కృష్ణుడు గురించి రాస్తే నాకు కృష్ణుడు కనబడ్డం మానేసి నాకు శివుడు కనబడ్డాడని రాసుకున్నారు పోతన గారు. ఇది దర్శనం అంటే. ఇలాంటి దర్శనం చెయ్యగలిగారు కాబట్టి పోతన గారు ఆంధ్రీకరించగలిగారు భాగవతాన్ని. అందుకనే అంతటి మహానుభావుడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగా హరికీర్తినుడువలేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఆ పరమశివుణ్ణి ఆరాధించని నాడు నోరు నొప్పి పెట్టేటట్టుగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తిని చెప్పలేని నాడు దయా సత్యము లోపల లేనినాడు ఎందుకురా అమ్మని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టడం అని పోతనగారంతటి వారు ఆ మాట రాశారంటే ఎంత శివకేశవుల మధ్య భేదం లేనటువంటి స్థితిని ఉన్నది ఒకే పదార్థమనేటటువంటి సత్యాన్ని ఆవిష్కరించారో మీరు చూడండి. ఈ విషయంలో అస్తోకాప్లుతమేకమీశమనిశం అంటే ఆ దర్శనం చేసినటువంటి మహానుభావుల యొక్క స్థితి తిక్కనగారని మనకి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాపురుషుడు ఆయన సంకల్పం చేశారు. హృదయాహ్లాది చతుర్థమ్యుర్జిత కథోపేతంబు నానారసభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులన్ కూడగా పదుయేనింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ అని బుధ సంతోషంబు నిండారగన్నని. నేను ఈ విరాట పర్వాన్ని హృదయాహ్లాది ఇది చాలా సంతోషాన్ని కలిగించేటటువంటిది దీన్ని నేను ఆంధ్రీకరించడం ప్రారంభిస్తాను ఉద్యోగ పర్వంతో పాటుగా మొదలుపెట్టి అని ఆంధ్రీకరించడం కోసమని సంకల్పం చేశారు.
సంకల్పం చేస్తూ వారు చేసిన ప్రార్థనా శ్లోకం ఏమిటో తెలుసా అండి తిక్కన గారు? శ్రీయన గౌరీనాభరగు చెల్వకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధి కిందని రాసుకున్నారు విరాట పర్వం ప్రారంభంలో. ఎంత గొప్ప పద్యం రాశారో చూడండి. శ్రీయన గౌరీనాభరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయిత కిచ్చమిచ్చు. శ్రీయన గౌరీనాభరగు, శ్రీ అంటే లక్ష్మీదేవి, గౌరీ అంటే పార్వతీదేవి. మన దృష్టిలో ఏంటంటే లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుడి భార్య. మన యొక్క అజ్ఞానం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇవాళ మనకి భార్యలున్నట్టే ఆ భార్యని ఏమండి మీ ఆయన ఎవరండి అంటే కోటేశ్వరరావు గారు మా ఆయనండి అని మా ఆవిడ చెప్పినట్టు లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య, పార్వతీదేవి అంటే పరమశివుని యొక్క భార్య. అందులో ఉండేటటువంటి తత్వ విచారణం పోయింది, పోయి వాళ్ళు కూడా సామాన్యమైనటువంటి మనుష్యుల్లాగా వాళ్ళకి కూడా భార్యలున్నట్టు ఆ భార్యలు భర్తలన్నట్టు అసలు అది ఎందుకు చెప్పారో మర్చిపోయాం. తత్వ విచారణం చేయడం అంటే మహానుభావుడు తిక్కన గారు చూడండి, శ్రీ అన్న గౌరీనాభరగు లక్ష్మి అంటే నా దృష్టిలో గౌరీ, గౌరీ అంటే లక్ష్మి అని పేర్లు కలిగినటువంటి ఒకే ఒక కాంత మనస్సు ఆనందించేటటువంటి స్వరూపం కలిగినటువంటి హరిహర స్వరూపమైన వాడు ఎవరున్నాడో వాడు శివుడు కేశవుడు అని చెప్పడానికి వీలు లేని రెండింటి యొక్క సమన్వయమూర్తి ఎవరున్నారో అటువంటి వాడు విష్ణురూపాయ నమశివాయ, విష్ణురూపంగా ఉన్నటువంటి శివ నమస్కారం, శివరూపంగా ఉన్న విష్ణువా నీకు నమస్కారం అని పలకగలిగినటువంటి వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్ అని నమస్కారం చేసేటటువంటి వారి యొక్క నమస్సులందుకునేటటువంటి భద్రాయితమూర్తి ఉన్నాడే ఆ హరిహరనాథుడికి నమస్కరిస్తున్నానన్నారు. అని నమస్కరిస్తే ఆయనకి జరిగిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? అది నిద్ర, నిద్ర కాదు సమాధి స్థితి. అటువంటి స్థితిలో తిక్కనగారు ఒక రోజున కూర్చునుండగా మరి తండ్రి గారు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి స్వర్గలోకంలో నువ్వు చేసినటువంటి ఒకనకొక శ్లోకానికి మెచ్చుకున్నటువంటి వాడై పరమాత్మ నాకు స్వర్గలోక ప్రాప్తినిచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుని నా దగ్గర సేవలు అందుకున్నాడు. ఏమిటో తెలుసా శ్లోకం? కిం కౌస్తు కిమస్తిమాలా కిమ కౌస్తుభం వా అని ఒక శ్లోకం రాశారు తిక్కన గారు. అంటే పరమాత్మ అసలు నీకు ఏది ఇష్టం? నీకు ఎముకలతో పుర్రెలతో కూడిన దండ ఇష్టమా? నీకు కౌస్తుభ రత్నం ఇష్టమా? మరి ఏమిటి, ఒకసారి శివుడిగా ఉంటేనేమో పుర్రెలమాల వేసుకుంటావా, ఒకసారి ఏమో కౌస్తుభరత్నం పెట్టుకుంటావా, ఈ రెండింటిలో నీకు అది అసలు ఏది ఇష్టమని అడిగారు. అంటే నిజంగా ఆయనకి తెలియదనే, రెండు ఒకటేనా ఆయనకి తెలుసు అని వ్రాస్తే దానికి సంతోషించినటువంటి పరమాత్మ తిక్కన గారి తండ్రిని తెచ్చి స్వర్గలోకంలో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన సేవలు అందుకున్నారట. అందుకని నువ్వు ఇలా పద్యం రాశావు కదా తిక్కన, ఒకసారి నా మీద శ్లోకం ఇదిగో దర్శనమిస్తున్నానని వాళ్ళ తండ్రి గారితో కలిసి దర్శనమిచ్చారు. ఎలాంటి దర్శనం ఇచ్చారో తెలుసా అండి? పరమాత్మ తిక్కన గారికి ఇచ్చిన దర్శనం ఆయన వ్రాసుకున్నారు పద్యం. తత్పున శశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సురభి చందనమున్న గతినాభి ధవల పంకజము మెరయ్య ముందర ముందర వెలుగొందు అచ్చిల్వగు అని ఆ పద్యంలో అంటారు. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార. ఆయన పైన చంద్రరేఖని ధరించాడు, అందులోంచి అమృత స్రావం అవుతోంది. ఆ అమృత స్రవిస్తుంటే కరుణారసము పొంగి దొరపెడు చార్పున ఒక పక్కన ఆయన నల్లని మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు పైన చంద్రరేఖని ధరించాడు, అందులోంచి కరుణ ఎలా కరి భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి, అపారమైన కరుణ. అందుకని ఆ కరుణారసం కారిపోయినట్టుగా అమృతం స్రవిస్తోంది. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జలువార అని ఆ పైగా గతినాభి ధవల పంకజము మెరయ్య ఆ గరుడమణి పూసల పెట్టెలో ఉంచబడినటువంటి చందనం ఎలా ఉంటుందో అలా ఆయన నాభి నుంచి ఒక తెల్లటి తామర పువ్వు ఉద్భవించిందిట. పైన చంద్రరేఖ ఆ నాభిస్థానంలోంచేమో తెల్లటి తామర పువ్వా? నాభిస్థానంలో తెల్ల తామర పువ్వు ఉన్నవాడెవరు? శ్రీ మహావిష్ణువు. పైన చంద్రరేఖ ఉన్నవాడెవరు? పరమశివుడు. మనమైతే ఏం చెప్తాం, పైన చంద్రరేఖ ఉంటే శివుడండి, ఇక్కడేమో నాభిలోంచి కమలం ఉంటే ఆయనేమో శ్రీ మహావిష్ణువు అండి అంటాం. అంతేకాదుట, దాంతో పాటుగా ఆ కంఠంలో గతినాభి ధవల పంకజము మెరయ అని ఆ కంఠం నీలమైనటువంటి కంఠం కలిగినటువంటి వాడై ఉన్నట్ట. నీలమైన కంఠం ఉన్నటువంటి వాడెవరు? పరమశివుడు. అందుకని ఇప్పుడు నీలకంఠుడుగా ఉన్నాడు కాబట్టి పరమశివుడు అనాలా, లేకపోతే
ఆ ముందర వెలిగేటటువంటి రత్నం ప్రథమాద్రినేతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభ రత్నమొప్ప. ఆ సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా మెరిసిపోతుందట ఎర్రటి కౌస్తుభరత్నాన్ని తన యొక్క రొమ్మునందు ధరించట. రొమ్ములో కౌస్తుభరత్నం ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అనాలా శివుడు అనాలా? కౌస్తుభరత్నం ఉంది. ఇలా ఉన్నటువంటి వాడు వచ్చి సురనదియును కాళిందియును దరసినట్టి భాను బింబంబు శోభిల్లు కాంతిమూర్తి వచ్చి పక్కన కూర్చుని తిక్కనాని పలకరించాడని రాసుకున్నారు. ఎంత చిత్రం చూడండి. ఆయన ఇప్పుడు మీరు శివుడు అంటారా విష్ణువు అంటారా? హరి కాదు హరుడు కాదు, హరిహర స్వరూపమైనటువంటి స్వరూపంతో ఆ మహానుభావుడు ఆయన వచ్చి హరిహరనాథుడై ప్రత్యక్షమయ్యారు తిక్కన గారికి. ప్రత్యక్షమైతే అడిగారు, ఏమని అడిగారో తెలుసా అండి? అందరూ నేనంకితమిస్తానంటారు. తిక్కన గారిని హరిహరనాథుడు అడిగాడు, తిక్కన నువ్వు ఆంధ్రీకరిస్తున్న భారతాన్ని నాకు అంకితం ఇవ్వయా అని అడిగారు. అడిగితే నీకు అంకితం ఇస్తున్నాను అన్నారు. అని నాకు మోక్షం ఇమ్మని అడిగారు. అడిగితే ఆ రోజున హరిహరనాథుడని పేరు కలిగినటువంటి పరమాత్మ అన్నారు, జ్ఞానము ఎరుకగా మారి, అంటే ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం, ఏమీ లేదండి ఉన్నదొకటే చైతన్యం అని మీరు ఎన్ని మాటలు రాయండి ఎన్ని మాటలు చెప్పండి, అద్వైత సిద్ధి కలిగిపోయినట్ట మోక్షస్థితిని పొందేసినట్ట కాదు. ఎప్పుడు భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప కలిగి అది తప్ప వేరొకటి లేదన్న స్థితిలో తాను ఉండిపోగలుగుతాడో అలా ఉండిపోగలిగినటువంటి స్థితి మోక్షస్థితి. అది చెప్పిన వాళ్ళందరికీ వస్తుందా? చెప్పిన వాళ్ళందరికీ వస్తుందన్న నమ్మకం ఏం లేదు. పోనీ ఇలా చేస్తే వస్తుందా? అలా అని ఏం ప్రమాణము లేదు. రమణులకి గురువులు ఉన్నారా? రమణులకి ఏం గురువులు లేరు. మరి రమణులకి రాలేదా? వచ్చింది. యథార్థంగా మాట్లాడితే చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి సన్యాసాశ్రమంలో ముందు గురువు ఉన్నారా? ముందు గురువులు లేరు. లేకపోయినా మరి పరమాచార్యుల వారు అది అనుభవించలేదా? అనుభవించారు. మరి ఎలా అనుభవించగలిగారు? అంతే, అది పరమాత్మ యొక్క నిర్హేతుక కృప. రామకృష్ణ పరమహంస అనుభవించలేదా? అనుభవించారు. ఒక సాలెపురుగు పొందలేదా మోక్షాన్ని? పొందింది. మాకిన్ని తెలిసాయి అన్నవాళ్ళు లేరా? ఉన్నారు. వాళ్ళు ఏం పొందారు? అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం వచ్చింది, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం వచ్చింది. నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలుసు అన్నవాడికి నీకు తెలుసు కదా, నువ్వు అదే ఉంచుకోరా అన్నారు పరమాత్మ. నాకు నాకేం తెలుసు, నాకేం తెలియదయా, నువ్వు నాకు సమస్తం తండ్రి అని ఆయన పాదములు పట్టుకున్ననాడు ఆ వినయము చేత. అదిగో జ్ఞానమునందు నిలబెట్టారు. ఆ నిలబెడితే అద్వైతమేమవుతుంది? అనుభవం అవుతుంది. అందుకని రమణులు అద్వైతానుభవాన్ని పొందారు. అందుకని లోపల ఉన్న ఆత్మ చైతన్యము నేననేవారు, తప్ప దాని చేత ధరింపబడిన ఇది నేను కాదనేవారు. ఇది నేను కాదనేవారు కాబట్టే 104 డిగ్రీల జ్వరం వచ్చి ఎడమ మోచేతి మీద సర్కోమా పుండు పుట్టి రక్తం ధార కింద కారిపోతుంటే ఆయన కూర్చున్న సోఫాలోంచి పైకి లేచేటప్పటికి ఒళ్ళు వణికిపోయి తూలి పడిపోతుంటే కళ్ళు ఎర్ర పడిపోతే జ్వరంతో, భగవాన్ మీరు మరణిస్తారేమో అని మాకు భయంగా ఉంది, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకండి అంటే, ఆ స్థితిలో రమణులు అన్నారు, మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవడానికి అసలు ఇంకొక చోటంటూ ఉంటే కదా అన్నారు. చంద్రశేఖర పరమాచార్యులు వారు స్థాణుహు అన్న నామం గురించి ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ అన్నారు, స్థాణుహు అంటే జడమై నిలబడిపోయినవాడని కాదు, స్థాణుహు అంటే ఇంకా తాను ఆక్రమించడానికి చోటు లేనివాడు, అంతగా నిండిపోయినవాడు, అది శివుడు అంటే. అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు అన్నారు. అటువంటి స్థాణువుని అపర్ణారూపంలో అమ్మవారు చుట్టుకుంటుంది అన్నారు. అబ్బో దాని గురించి మళ్ళీ అపర్ణానామం ఆ స్థాణువు అన్న నామం గురించి మహానుభావుడు ఎంత గొప్ప అనుగ్రహ భాషణం చేశారో అనుభవించిన వారు కనుక. అందుకని అదిగో అంతటా నిండిపోయిన పరమాత్మ తిక్కన గారికి హరిహరనాథుడై ఒకనాడు అలా దర్శనం ఇవ్వలేదా? శివుడా కేశవుడా, అంటే శివుడు కాడు కేశవుడు కాడు రెండు ఒకటే అన్నట్టుగా దర్శనమిచ్చాడు. మీకు ఇంకా విచిత్రం, మహాభారతం గురించి స్కాందంలో ఒక కథ ఉంది. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తరువాత ఎవరు చంపారు ఈ కురుసైన్యాన్ని అంతటినీ అని వాదన వచ్చింది. భీముడు చంపాడని కొందరన్నారు, అర్జునుడు చంపాడని కొంతమంది అన్నారు. అసలు నిజంగా ఎవరు చంపాడో తెలుసుకోవాలనుకున్నారు. అనుకుని బర్బరీకుడు అని భీమసేనుని యొక్క కుమారుడు, ఆ బర్బరీకుడికి ఒక వరం ఉంది. అసలు జరిగినటువంటి విషయాన్ని చూడగలిగినటువంటి శక్తిని ఆ బర్బరీకుడికి ఇచ్చారు. కారణాంతరముల చేత కృష్ణ భగవానుడు ఆయన శిరస్సుని ఖండించేశారు, కానీ ఆ కొండ మీద పెట్టారు 18 రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని చూడ్డానికి. ఆ బర్బరీకుడి యొక్క శిరస్సు కొండ మీద ఉంది, ఆయన చూశాడు కదా, ఆయనకి సత్యం గోచరం అవుతుంది. అందుకని ఆయన్ని అడుగుదాం అసలు ఎవరు చంపారు అన్నారు. అంటే అర్జునుడు అన్నాడు, నేను చంపానని అందరు అనుకుంటున్నారు కానీ నేను చంపలేదు, నేను యుద్ధానికి వెళ్ళి రథం ఎక్కిన దగ్గర నుంచి ఒక మహాపురుషుడు ఒకడు నా ముందు వెడుతూ ఉండేవాడు. ఒక ఆయన, ఆయన ఎడమ పక్కన చూస్తే 5 తలలతో ఉండేవాడు. చంద్రరేఖని ధరించి ఉండేవాడు. విభూతి పూసుకుని ఉండేవాడు. నాగాభరణములు చుట్టుకుని ఉండేవాడు. కుడి పక్కన చూస్తే నల్లటి శరీరాకృతిని కలిగి ఉండేవాడు. కౌస్తుభరత్నాన్ని ధరించి ఉండేవాడు. వైజయంతి మాల వేసుకుని ఉండేవాడు. అలా నాకు ఏదో ఒక స్వరూపం కనపడుతుండేది. రండి అడుగుదామని బర్బరీకుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కొండ మీద బర్బరీకుడిని అడిగారు. అడిగితే బర్బరీకుడు అన్నాడు, నేను కూడా 18 రోజుల నుంచి యుద్ధం చూసి చూసి అసలు మన వాళ్ళందరూ ఏమైపోయారు, పాండవులు పాండవుల సైన్యం అనుకుంటున్నాను. మీ ఎవ్వరూ నాకు కనపడలేదురా, నాకు ఒక్కడే కనపడ్డాడు. ఎడమవేపున విభూతి ధారణ చేసి సర్పాభరణములను ధరించి 5 తలలు కలిగి చంద్రరేఖని శిరస్సు మీద ధరించిన వాడు, కుడి పక్కన నల్లటి శరీరాకృతిని కలిగినటువంటి వాడు, ఆ కౌస్తుభరత్నాన్ని ధరించిన వాడు, వనమాలా విరాజితుడు అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన ఒక చేత త్రిశూలాన్ని ఒక చేత ఖడ్గాన్ని ధరించి సుదర్శన చక్రాన్ని పట్టుకొని ఇన్ని కోట్ల మందిని సంహరించిన వాడు ఆయన ఒక్కడే, వేరొకడెవ్వరూ సంహరించలేదన్నాడు. ఇదే ప్రహ్లాదోపాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు చెప్తాడు భాగవతంలో, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వెనుచు హేలారతుడై అంటారు. ఇది తెలియక మనమేమనుకుంటామంటే, శివారాధన చెయ్యకండి, శివాలయానికి వెళ్ళకండి, శివపూజ చెయ్యకండి. ఎందుకు చెయ్యకూడదు శివపూజ అంటే, శివుడు తామసికుడు, ఆయన ఎప్పుడూ తామసమైనటువంటి పనులు చేస్తాడు, శ్మశానంలో ఉంటాడు. ఆయన చేసేదేమిటి, సంహారం చేస్తూ ఉంటాడు, జగత్తునంతటినీ లయం చేసేస్తాడు. అందుకని శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, శివుడిని ప్రార్థన చేయడం ఎందుకు, ఇంట్లో మంగళప్రదంగా వివాహం జరుగుతూ ఉండడం ఏమిటి, అమ్మా ఏమో ఎక్కడో శ్మశానంలో ఉండే ఆయన పెళ్ళం గౌరీదేవికి తపస్సు ఏమిటి, అందుకని గౌరీ తపస్సు చెయ్యకూడదు, అందుకని మనందరం కూడా శివాలయానికి వెళ్ళడం ఎందుకని మనకి తెలియక అజ్ఞానంతో మనం ఒక మాట మాట్లాడుతుంటాం. కానీ నిజానికి పరమశివుడు తామసికుడా, ఆయన అలాంటివాడా, నిజంగా అలా సంహారం చేసేవాడైతే ఆయనని ఎందుకు మహానుభావులు అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తారు. పరమాచార్యులు వారు పరమశివుని యొక్క అనుగ్రహం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, శివుడు ప్రళయం చేస్తాడు, కానీ శివుడు చేసేటటువంటి ప్రళయం 3 రకాలుగా ఉంటుంది. ఏమిటో తెలిసా అండి ఆ ప్రళయం? ఒకటి నిత్య ప్రళయము అని పేరు. నిత్య ప్రళయము అంటే మనం ఆఫీస్కి వెడతాం, ఎందుకు వెడతాం, ఇంటికి వచ్చేయడానికి. సినిమాకి వెడతాం, ఎందుకు వెడతాం, ఇంటికి వచ్చేయడానికి. ఊరు వెళతాం, ఎందుకు వెళతాం, ఇంటికి వచ్చేయడానికి. యాత్ర కడతాం, ఎందుకు వెళతాం, ఇంటికి వచ్చేయడానికి. ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళతాం, మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి. అంతేగాని వెళ్ళి ఉండిపోతానండి అంటాడు ఎవడైనా, ఎవడండి అందరిని వెళ్ళి రా అంటారు, కానీ వెళ్ళిపోవాలి రా ఎవరును, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అలా మీరు ఇంద్రియములు తెల్లవారి లేవగానే అంతటా తిరిగి పరిగెడతాయి, అలిసిపోతాయి. అలిసిపోయిన ఇంద్రియములన్నింటికీ మళ్ళీ శక్తినివ్వడం కోసమని ఈ ఇంద్రియాలన్నీ మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఈ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే రాత్రి నిద్రాకాలిక సౌఖ్యం అనేటటువంటి సౌఖ్యమునిచ్చి తెల్లవారి లేచేటప్పటికి మళ్ళీ కళ్ళు పనిచేసేటట్టు నిద్ర లేదనుకోండి, ఒక్కరోజు రాత్రి నిద్ర లేకపోతే మీకు తెలుస్తుంది నిద్ర యొక్క కష్టం అంటే ఎలా ఉంటుందో. నిద్ర లేకపోతే కళ్ళు పడిపోతుంటాయి, కళ్ళు ఎర్రపడిపోతాయి, ఆకలి కూడా వెయ్యదు, ఏ పని మీద మనస్సు పెట్టలేరు, తలపోటు, చెవులు వినపడవు, అన్ని ఇంద్రియములు డస్సిపోతాయి. అలాంటిది పరమశివుడు చేసేటటువంటి మహోపకారం ఏమిటో తెలుసా అండి? ఆయన ఇంద్రియములన్నింటికీ రాత్రి మళ్ళీ శక్తి నింపుతాడు. నింపి తెల్లవారి లేచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంద్రియాలన్నీ పనిచేయడం మొదలెడతాయి. ఇలా రాత్రి వేళ నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు శక్తినిచ్చేటటువంటి స్వరూపానికి నిత్య ప్రళయం చేసే పరమశివుడని పేరు. ఇది కాకుండా మహాప్రళయం అని ఒకటి ఉంటుంది. ఆ మహాప్రళయంలో సమస్త జగత్తు నిశ్శేషమైపోతుంది. మళ్ళీ వేరొక నాడు బ్రహ్మగారు సృష్టి చేస్తారు. అలా నిశ్శేషమైపోయేటటువంటి జగత్తుని చెయ్యగలిగినటువంటి పరమశివ స్వరూపానికి మహాప్రళయం అని పేరు. ఆత్యంతిక ప్రళయం అని ఒకటి ఉంటుంది. ఆత్యంతిక ప్రళయం అంటే ఏమిటో తెలుసా అండి? మనం ఉపాధి మారుతుంది, ఈ శరీరం పోతుంది, కానీ ఎక్కడికి వెళ్ళిపోడు జీవుడు, ఇదే శరీరం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. మనమే మామిడి పళ్ళు కొనుక్కుంటాం బజారుకి వెళ్ళి, వాడు కావులోంచి గడ్డిలోంచి తీసి పరక ఇలా నొక్కి అలా నొక్కి పెద్ద పండు చిన్న పండు పైన చూసి కింద చూసి డావు లేకుండా వేరుకుంటాం, 13 పళ్ళు వేరు చేస్తాం. వాడు గడ్డిలో పెట్టి తెచ్చాడు, మీరేం చేస్తారు, ఆ మామిడి పళ్ళే, అప్పటి వరకు ఎవరివి, అంతకుముందు తోటలో ఉన్నవాడు, వాడేం చేస్తాడు, చెట్టు మించి పడిపోకుండా చిలక కొట్టకుండా చెట్టుకుండేటట్టుగా జాగ్రత్తగా వాడు చూసుకుంటాడు. ఆ తర్వాత చెట్టు మించి దింపేసిన తర్వాత వీరొక వర్తకుడివి, వర్తకుడు గడ్డిలో పెట్టి తెచ్చుకున్నాడు. ఆ మామిడి పండే మీరు కొనుక్కుని ఏం చేస్తారు, సంచిలో పెడితే పండు మీద పండు, పండు మీద పెట్టు పెడితే అడుగునున్న పండు నలిగిపోతుందని స్కూటర్ బాక్స్లో జాగ్రత్తగా విడివిడిగా విడివిడిగా సర్దుకుని ఆ పళ్ళన్నీ పట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. ఆవిడేం చేస్తుంది, స్కూటర్ బాక్స్లో వదిలేస్తారేంటి, ఆ మామిడి పళ్ళు అన్ని జాగ్రత్తగా పిల్లలందరినీ పిలిచి 4-5 పళ్ళు చప్పుని ఇస్తారు. అన్ని పట్టుకెళ్ళి ఆవిడేం చేస్తుంది, విశాలమైన పాత్రలో పెట్టి ఓ బేసిన మూతెడుతుంది దాని మీద, బాగా ముగ్గుతాయి ముగ్గుతాయి. ఇప్పుడు ఏమైంది, ఇన్ని పాత్రలలోకి మారుతున్నా లోపల ఉన్నదేముంది, మామిడి పండే ఉంది. అలా ఉపాధులు మారిపోతాయి, జీవుడేం మారడం, జీవస్వరూపంతో ఉండి పరమాత్మ యొక్క స్వరూపం తాను గుర్తెరగనంత కాలం, గురువుల యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం ప్రసరించనంత కాలం, ప్రహ్లాదుడు చెప్పినట్టుగా చెప్పాలంటే జీవస్వరూపంతో ఉంటాడు, నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి అంటూ ఉంటాడు. ఆ జీవుడు ఏం చేస్తాడు, ఉపాధులు మారిపోతూ ఉంటాడు. ఇవాళ ఇందులో ఉంటాడు, రేపు కుక్కలోకి వెళ్ళిపోతాడు. కుక్కలోకి వెళ్ళిపోతే మాత్రం భయం ఉండదు, ఏంటి దీన్ని కర్రెట్టి కొట్టేశారనుకోండి మీరు ఏం చేస్తారు, పారిపోతాను, అమ్మో ఇదే కొడుతున్నారు. కుక్కనైతే కర్రెట్టి కొడితే పారిపోతుంది. ఉపాధులు మారుతూ ఉంటుంది అంతే, లోపల ఉన్నవాడు ఒకడే ఉంటాడు, దానికి బంధుత్వాలు ఉంటాయి, దానికి నిద్ర ఉంటుంది, దానికి ఆకలి ఉంటుంది, దానికి మృత్యు ఉంటుంది, దానికి జననం ఉంటుంది, అలాగే ఉంటుంటుంది. ఉపాధులు మారి వెళ్ళిపోతుంటాయి, పాశముల చేత బంధింపబడి ఉంటాడు, అందుకని పశువు అని పేరు. మామూలుగా ఉన్న పశువులైతే మనకి తెలుస్తాయి, పాశం వేసి కడతాం. పరమశివుడు చేసేటటువంటి మహా ఉపకారం ఏమిటో తెలుసా అండి, ఆయన ఇచ్చే మహోపకారం, భగవంతుని యొక్క పాదములు పట్టి ఆరాధన చేస్తే శివానుగ్రహం కలిగితే ఆ పాశాన్ని తీసేస్తాడు. మనకి కూడా ఉంటాయి పాశాలు, కానీ ఆ పాశములు పైకి దొరకవు, పైకి దొరక. అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు శంకరాచార్యుల వారు. మీరు మరోలా అనుకోకండి, మనందరం కూడా పశువులమే. ఎందుకని, మనకి అనేక పాశములు వేసి కట్టేశారు మనని, ఆ పాశముల చేత బంధింపబడ్డాం. ఈ పాశములను తీసేస్తే లోపల ఉన్న స్వరూపం ఏమిటో తెలుస్తుంది. ఈ లోపల ఉన్న స్వరూపాన్ని చెప్పి దాని ఎందు నిలబెట్టగలిగిన వాడు ఎవరో తెలుసా అండి, ఆనాడు మోక్షస్థితి అది ఈయగలిగినటువంటి వాడు శంకరుడు మాత్రమే. శంకరుడు అంటే మళ్ళీ నేను విష్ణువు కాడన్నానని అనుకోకండి, శంకరుడే విష్ణువు, విష్ణువే శంకరుడు, ఉన్నది ఒకటే పదార్థం, ఒకటే పరమాత్మతత్వం, ఒకటే నారాయణుడు, ఒకటే శివుడు. అందుకని విభూతి పెట్టుకుంటారు, చేతిలో సత్యదండం పెట్టుకుంటారు, మాట్లాడితే నారాయణ 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 అంటుంటారు. ఏమిటది, అదేమిటండి, పెట్టుకునేది విభూతే, చేసేది చంద్రమౌళీశ్వరారాధన, సాయంకాలం శివాభిషేకమా, నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ, ఏమిటిది అది, అంతా ఉన్నది ఒక వస్తువే అని తెలుసుకోవడం, అదే పరమాత్మతత్వం. ఇది అస్తోకాప్లుతమేకమీశమనిషం, ఈ స్థితి నీకు కలిగితే ఇది రుద్రాభిషేకం అంటే, ఉన్నది ఒక్కటే పదార్థము అని ఎరుక కలుగుట. అది కలగనంతసేపు ఏమవుతుంది, దీనికన్నా అది ఎక్కువ, దానికన్నా ఇది ఎక్కువ. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి అనుగ్రహ భాషణం కోసం వస్తుంటే వేదిక మీద కడుతుంటే ఒక ఆయన వచ్చి, ఏమండి కృష్ణస్వరూపాన్ని ఆరాధన చేస్తే మంచిదేనా అని అడిగి, బో చాలా మంచిదయ్యా, తప్పకుండా ఆరాధన చెయ్యి, వేరొక అమ్మ దుర్గామాతని పూజ చేయించండి, చెయ్యి. ఒక్కొక్కరికైతే నేను పేరు చెప్పకూడదు కానీ నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన చాలా వర్రీడిగా ఉండేవాడు ఆఫీసులో. ఏమయ్యా ఏంటి అలా ఉన్నామేమని అడిగితే, ఇవాళ సోమవారం కదండి శివాలయానికి వెళ్లకుండా వచ్చేసాను, వ్యాగన్లు పెట్టారని వేమెంట్ షీట్ అన్ని తప్పులు అయిపోయి స్క్వాడ్కి దొరికిపోతానేమో అని భయంగా ఉందనేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళలేదు, శనివారం నాడు మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సోమవారం నాడు నా దగ్గర రావడానికి నీకు ఖాళీ లేదు, నీ పని నేను చెప్తాను చూడని చెప్పి కూర్చునే ఒక శాడిస్ట్ శివుడంటే, లేకపోతే సోమవారం శివాలయానికి వెళ్ళి మంగళవారం నాడు హనుమ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, సోమవారం నాడు శివుడి దగ్గరికి అయితే వెళ్ళావు, నా దగ్గరికి రావడానికి మాత్రం నీకు ఖాళీ లేదు, చూడు నీ పని చెప్తానని చెప్పేటటువంటి శాడిస్ట్ హనుమ. ఇది లోపల. ఇలా మీరు ఎన్ని గుళ్ళకి వెడితే, మీరంటే మీరనుకోకండి, మీరందరూ జ్ఞానులు మహాప్రభు, నేను ఎప్పుడు మీరన్న మాట నేను ఎప్పుడు వాడినా నన్ను నా గురించి చెప్పుకున్నది. ఎందుకు ఇంకా ఎంత ఆరాధన చేసి, ఉన్నది ఒకటే పదార్థం, ఎన్ని దేవాలయాలు తిరుగుతారు, గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమితి సమర్పై చేతసరసి చముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనహ నజానాతికి మహో అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో. నువ్వు ఎప్పుడు బాగుపడతావు రా, నువ్వు ఎట్లో దిగిపోతావు, కొండలెక్కేస్తావు, అక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడికి వెళ్ళిపోతావు, పచ్చడి తెచ్చేస్తావు, పువ్వులు తెచ్చేస్తావు, అయ్యయ్యో ఇవన్నీ అడిగాడా పరమాత్మ, నీ మనస్సు అనే పుష్పాన్ని వరా ప్రీతి చెందుతాడు రా, అదొక్కటి దాచేస్తావు, ఇవ్వకూడని వాళ్ళందరికీ ఆవిడకి ఇచ్చేశానండి మనస్సు, ఆవిడ మాత్రం నా మనస్సు పుచ్చుకోవట్లేదంటావు, ఎండు చెట్టు కింద చాలువా వేసుకు మొదలెడతావు పాటలు, ఇవ్వకూడని అన్ని చోట్ల ఇచ్చేస్తావు. తమకం చెప్పుకున్నాడు పాపం దుర్జటి, రోషీ రోజదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యం బులన్ బాసీబాయుదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాల తల్కోశీ కోయదు నామనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. అందుకని అంత చించలంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక పదార్థమే అన్ని స్వరూపములుగా కనపడుతుంటుంది. అన్ని స్వరూపములుగా కనపడడంలో కూడా ఉన్న చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యులు వారు వేదికెక్కుతుంటే ఇంకొక ఆయన వచ్చాం, అయ్యా దుర్గాదేవిని పూజించచ్చా అండి? పూజించవయ్యా, సంతోషంగా పూజించు. ఇన్ని చెప్పి బహుశా రోజున పరమాచార్యుల వారికి ఏ భావన కలిగిందో వారు కూర్చుని ఒక కథ చెప్పారు. పూర్వకాలంలో అంటే ఎందుకు ఇవాళ పిట్టకథలు మొదలెట్టేది వీడు అనుకోకండి, పరమాచార్యులు వారంతటి వారు ఉదహరించిన సందర్భం కాబట్టి మాత్రమే చెప్తున్నాను. పూర్వకాలంలో యుక్త వయస్సు వచ్చినటువంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఒక యువకుణ్ణి మంచి సంబంధం అని నిర్ణయం చేశారు. నీకు బలానా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తున్నావమ్మా, అబ్బాయి పేరు ఇది, వాడు ఇది చదువుకున్నాడు, ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఇంత సంపాదిస్తాడని చెప్పారు. చెప్తే ఆ అమ్మాయింది కొంచెం స్వతంత్ర ప్రవృత్తి, మీరు నిర్ణయించడం ఏమిటి? బహుశా ఈ రోజుల్లో పుట్టవలసిన అమ్మాయి టీవీలు చూసి.